అధ్యాయం 1. మా ఊరు, మా వంశం, నా బాల్యం. మా ఊరు గోవిందపురం, గుంటూరు జిల్లా, నర్సారావుపేట తాలూకా, చిలకలూరిపేట రోడ్డు ప్రక్కగా ఉన్న కుగ్రామం. నేను పుట్టి పెరిగింది సాంప్రదాయక నిష్ఠాగరిష్టమైన శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో. మా నాన్నగారి పేరు రంగనాయక శర్మ, అమ్మగారు కామేశ్వరమ్మ. ఐదుగురం అన్నదమ్ములం. అందరిలో నేను కడగొట్టువాణ్ణి. నా పూర్తి పేరు రాయసం రాధాకృష్ణమూర్తి, హరితసగోత్రం. పూర్వీకులు వైష్టదేవం, అగ్నిహోత్ర పూజ చేసేవారు. ఆర్వేల నియోగిశాఖ. ఇలవేల్పులు వీరభద్రుడు, భద్రకాళి, వెంకట సుబ్బారావు, సత్యన్నారాయణ, విశ్వనాథం, కళ్యాణ రామమూర్తి. వీరు నా అన్నలు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాను. చితికిపోయిన మధ్యతరగతి కుటుంబం. అక్కయ్యలిద్దరూ, లక్ష్మీదేవమ్మ, శకుంతల. మా నాన్నగారికి కోటప్పకొండ ధర్మకర్తృత్వం ఉండేది. కవుల కుటుంబం. రాయసంవారు పూర్వం రాజుల ఆస్థానాలలో లేఖికులు, కవులు. పెండ్లిండ్లకు, పండగ పబ్బాలకు వీరభద్రుడి పల్లె పెడతారు. ప్రతి కుటుంబంలో జ్యేష్ఠుడికి వీరభద్రుడని, జ్యేష్ఠురాలైతే భద్రమ్మ అని పేరు పెట్టటం అనవాయితీ. మా నాన్నగారి ద్వితీయ కణత్రానికి పుట్టామయమేము. ప్రథమ భార్యకు వీరేశ్వర శర్మ, మహలక్ష్మమ్మ, దుర్గా అని ముగ్గురు సంతానం. మా వంశంలోనే కర్తీకం ఉంది. కొత్తగా గ్రామకరణాలకు సర్వే నేర్పించటానికి తహసీల్దార్లు తరగతులు పెట్టినప్పుడు సర్వే దండకమని మా పెదనాన్నగారు వ్యంగరచన చేశారు. మా నాన్నగారు అంతగా కవిత్వం రాయలేదు గాని సంస్కృతాంధ్రాలలో పాండిత్యం గడించారు. కోర్టు వ్యవహారాలలో మద్రాసు వరకు వెదుతూ ఉండేవారు. తమిళంలో కూడా పరిచయం ఉంది. నా బాల్యమంతా గోవిందపురంలోనే గడిచింది. మత వాతావరణం, కదిలితే మెదిలితే పూజా పునస్కారాలు, జనార్ధనుడు, ఆంజనేయుడు, శివుడు, వీరభద్రుడు గ్రామదేవళ్ళు. చాళుక్యుల కాలంలో నిర్మించిన వీరభద్ర దేవాలయం. నా బాల్యంలో అది శిథిలావస్థలో ఉంది. మా నాన్నగారికి ఐదుగురు సోదరులు. పెద్దవాడు కరణికోద్యోగ సంకలిత సత్ప్రవర్తి, భద్రాత్ముడు, వీరభద్రమంత్రి. అలాగే నాలుగో పెదనాన్న శంకరాచార్య కృతభష్య జాల, వేదిరమ్య, సద్గుణ వెంకటరమణ సచివుడు. మా నాన్నగారేమో అమరరంగనాయక బుధుండు. ఈ విధంగా కవిత్వమో తమను తాము పరిచయం చేసుకున్నారు. అధ్యాయం 2. మా అమ్మగారు చిన్ననాటి వ్యాసంగాలు. మా అమ్మగారికి చదవను రాయను రాదుగాని నాన్నగారి ద్వారా శృతపాండిత్యం అలవడింది. ఆమె ఆచారం, మడి, దేవతార్చన, జపతాపాలు, ఏకాదశి, ఉపవాసాలు, ప్రతి ఏటా పెట్టే అష్టికాలు, తద్దినాలు, వీటితో సతమతమైపోతూ ఉండేది. మా నాన్నగారు అకస్మికంగా చనిపోటంతో మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కోనవలసి వచ్చింది. మా నాన్నగారు సంస్కృత పండితుడు. ధ్యానశ్లోకాలు, భగవద్గీత భాష్యాలు వల్లిస్తూ ఉండేవారు. మా అమ్మగారికి చదవటం, రాయటం రాదో, సంతకం మాత్రం ఎలాగో చేసేది. అయినా వినికిడిచేత ఎన్నెన్నో వేదాంత రహస్యాలు ఆమెకు తెలుసు. అతి కష్టముమీద నర్సరావుపేటలో హైస్కూలు చదువు ముగించి గుంటూరు ఆంధ్రక్రైస్తవ కళాశాలలో పై చదువుకు వెళ్లాను. ఆరోగ్యం బావుండక 2 సంవత్సరాలు చదువుకు అంతరాయం కలిగింది. చిన్ననాటి వ్యాసంగాలు. నాకు చిన్నప్పటినుంచి ఇంగ్లీషు, తెలుగు భాషలలో అభిరుచి ఎక్కువ. తెలుగులో కవిత్వం రాసేవాణ్ణి. ఏవేవో పద్యాలు, పాటలు రాసి తోటి విద్యార్థులకు వినిపించేవాణ్ణి. చిన్న తరహా అష్టావధానాలు గూడా చేశాను. విద్యార్థిగానే అసువగా పద్యాలు చెప్పటం అభ్యసించాను. తరగతిలో ఉత్తమ విద్యార్థినని పేరుందిగాని పరోక్షంగా అల్లరి చేసేవాడిని. రాజకీయాల్లో గూడా తలదూర్చి క్విట్ఇండియా ఉద్యమ సమయంలో తోటి స్నేహితులతో కలిసి వాల్ పోస్టర్లు అంటించడం మొదలైన పనులు చేశాను. అధ్యాయం 3. వ్యతిరేక వైఖరి, అతిభక్తి, విద్యాభ్యాసం, అనారోగ్యం. వ్యతిరేక వైఖరి. చిన్నప్పటినుంచి క్రైస్తవులన్నా బైబిలన్నా చాలా తేలిక అభిప్రాయం ఉండేది. క్రైస్తవం విదేశీ మతం, మతంలేని నిమ్న కులాలకు ఇదొకటి దొరికింది. అయినా ఈ క్రైస్తవం హాస్యాస్పదమైన మతమని హేళన చేసేవాడిని. గ్రామ బోధకులకు అడ్డదిడ్డ ప్రశ్నలు వేసి సతాయించేవాడిని. చిన్నప్పటినుంచి క్రైస్తవులు ఊరిబయట ఉండేవారని, వారు తప్పు, ఈ క్రైస్తవాన్ని ఎవరు చేపట్టరని వ్యాఖ్యానించేవాడిని. మతగ్రంథాలు ఎన్నో ఉన్నాయి, అయితే వాటిలో బైబిలు చౌకబారు గ్రంథం, అది చదవాల్సిన అవసరమే లేదనుకున్నాను. ఇలాంటి మనోభావాలతో నేను పెరిగాను. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు సైతాను గుడ్డితనం కలిగిస్తాడంటే. అతిభక్తి. చిన్నప్పటినుంచి అతిదేవతా భక్తిలో పెరిగాను. శంకరాచార్యుని స్తోత్ర శ్లోకాలు నాకు కంఠతావచ్చు. నా బాల్య స్నేహితుడు నాగేశంతో కలిసి చిన్నప్పుడు ఆడుకునేవాడిని. తపస్సు చేయటం, దేవుడు సాక్షాత్కరించటం, ఇలాంటి ఆటలు మా ఇష్టం. రావణుడి శివస్తోత్రం ఏకవీరిగిని వల్లించేవాడిని. మమ్మల్ని చూచి మా అమ్మగారు ఆశ్చర్యపోయేది. గోవిందపురంలో మా ఇంటికి ఎదురుగా ఓ నంబి కుటుంబం ఉండేది. ఎక్కువగా వాళ్ల ఇంట్లో ఉండేవాడిని. చదువు అంతగా కష్టపడకుండా సునాయాసంగా నాకు వచ్చింది. అయినా చదువు మీద శ్రద్ధ లేదు. కొన్నాళ్లకు రెవెన్యూ డిపార్ట్మెంటులో ఉద్యోగం చేశాను. అది వదిలేశాను. ఎక్కడా నిలకడలేదు. మానసికంగా అసంతృప్తి, ఆత్మశాంతి లేదు. శివానంద సరస్వతి రచించిన వేదాంత గ్రంథాలు ఎన్నెన్నో చదివాను. విద్యాభ్యాసం. నేను నరసరావుపేట హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు నతనయేలు అనే క్రైస్తవుల అబ్బాయితో స్నేహమైంది. అతడికి కవిత్వం పిచ్చి ఎక్కువ. యేసుప్రభువు చెప్పిన ఉపమానాలు, ఆయన ప్రబోధాలను పద్యాల్లో రాసి తెచ్చేవాడు. నేను సరిచేసి పెట్టేవాడిని. నాకు నతనయేలు మంచి స్నేహితుడు కాని అతడి మతం నాకు అసహ్యం. అయినా అతడి ఎదుట నేనేమీ విమర్శించేవాడిని కాదు. అనారోగ్యం. సరే, నేను ఇంటర్మీడియేట్ చదువుతూ మానేసి ఆరోగ్య కారణాన్ని బట్టి కాకినాడలో మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంటులో ఉద్యోగం చేసేవాడు. మా పెద్దక్కయ్య బాల్య వితంతువు, మా అన్నయ్య దగ్గరే ఉండేది. నేను అక్కడే ఉంటూ ఉండగా నేనూహించని ఓ సంఘటన జరిగింది. సూత్రాల శేషగిరిరావుగారని ఒకాయన మా ఇంటికి వచ్చాడు. ఆయన మధ్వబ్రాహ్మణుడు, విదేశీయులకు తెలుగు భాష నేర్పుతున్నాడు. పాశ్చాత్య మిషనరీల మధ్య ఆయనకు మంచి పేరుంది. గొప్ప ఉపాధ్యాయుడు. అధ్యాయం 4. మిషనరీల స్నేహం. చిన్న పెద్ద పుస్తకం. మిషనరీల స్నేహం. మాటల సందర్భంలో శేషగిరిరావు నా విషయం ప్రస్తావించాడు. తనకు అసిస్టెంటుగా మిషనరీలకు తెలుగు నేర్పేందుకు నన్ను పెట్టుకుంటానన్నాడు. నేను సరే అన్నాను. మా అన్నయ్య ఒప్పుకున్నాడు. తెల్లదొరలకు తెలుగు నేర్పుతూ కాకినాడ, రామచంద్రాపురం, ఉటి, కొడైకెనాలు ప్రాంతాలన్నీ తిరిగాను. వారికి తెలుగు నేర్పేటం నా పని. వ్యాకరణం నేర్పాలి, తెలుగులో వారితో సంభాషణ చేస్తూ ఉండాలి. యోహాను సువార్త నాకివ్వబడిన వాచక పుస్తకం, చిన్న పెద్ద పుస్తకం. ఆ చిన్న పుస్తకం చదివాను. అంతగా ఇష్టం లేకపోయినా ఉద్యోగం కోసం బలవంతాన చదివాను. మొదట అందులో భాష విలక్షణంగా ఉన్నట్టు తోచింది. ఇంగ్లీషులో యోహాను సువార్త చదివి దాన్ని తెలుగులో సరిపోల్చుకని అర్థం చేసుకున్నాను. ప్రతి వచనం చదివి భాషాపరంగా ప్రతిపదము విడదీసి వ్యాకరణం నేర్పుతూ ఉంటే దొరులు ఆశ్చర్యపోయారు. ఒక దొర నాతో అన్నాడు, "యువకుడివి, మంచి అనుభవమున్న ఉపాధ్యాయుడిలాగా యోహాను సువార్తలోని పాఠాలు మాకు నేర్పుతున్నావు. అభివృద్ధిలోకి వస్తావు. మరో దొర నన్ను ఏకాంతంగా చిక్కించుకని నీవు చదివి చెబుతున్నావే. ఈ యోహాను సువార్తనే గనుక నీవు నమ్మితే తెలుగుదేశంలో మేటి బోధకుడు అవుతావు. దేవుడు నిన్ను దీవిస్తాడు" అన్నాడు. అధ్యాయం 5. ప్రవచనం, సంఘర్షణ, తప్పెవరిది? మిషన్ కాంపౌండు రాజకీయాలు. ప్రవచనం. కొందరు దొరలు నన్ను సెమినరీకి పంపిస్తాము, వెడతావా అనడిగారు. నేను నవ్వి, "చివరికి నేను క్రైస్తవ బోధకుణ్ణ అయ్యేది" అన్నాను. అయితే దేవుని సంకల్పంలో నేను బోధకుణ్ణే. మరో దొర ప్రవచనం చెప్పాడుగూడా, "ఒకానొక రోజున నీవు సువార్తను ప్రకటించే గొప్ప ప్రసంగికుడివి అవుతావు." నిజం మైనస్ ఆ ప్రవచనమే నెరవేరింది. యోహాను సువార్తను ఎన్నో వందలసార్లు చదివాను, మిషనరీలు చేత చదివించాను. అందులో ఏ అధ్యాయంలో ఏముందో నాకు తెలుసు. కాని యేసుక్రీస్తు నా రక్షకుడు, ప్రభువు కాదు. క్రైస్తవం నాకక్కర్లేదు. క్రీస్తుకు నేను వ్యతిరేకినేమి కాను అనే వేదాంతం కల్పించుకున్నాను. క్రీస్తును నా హృదయంలోకి రానివ్వకుండా నా ఊహలను సమర్థించుకోవటానికి ఎన్నెన్నో తార్కిక వాదనలను తయారుచేసుకున్నాను. యేసుక్రీస్తు వాక్యేడే దేవుడు కాదు. ఏ దేవుడిని నమ్మినా ఒకటే. దేవుళ్ల మధ్య పోటీ ఏమిటి? ఏ దేవుడు గొప్పవాడు అని మనకెందుకు వాదం? అందరూ ఒకటే అనుకుంటే సరిపోతుందిలే అనుకున్నాను. మతాల మార్పిడి తప్పు అని మిషనరీలతో వాదించాను. దేవుని అవతారాలెన్నెన్నో. యేసుక్రీస్తు ఒక అవతారం అనంతవరకు వచ్చాను. మిషనరీలు నన్నెంతో ప్రేమించారు. నేనెంత విమర్శించినా ఏమీ అనేవారు కారు. వారి దగ్గర ఉన్న పుస్తకాలెన్నో చదివాను. తద్వారా జ్ఞానం వృద్ధి అవుతుంది అనుకున్నాను. యేసును అంగీకరించి క్రైస్తవుణ్ణి అవుతానని నేను కలలో కూడా ఊహించలేను. కాని దేవుని సంకల్పం నా పట్ల మరోలా ఉంది. మిషనరీలు వేలకొలది మైళ్లు వచ్చి భాష నేర్చుకుని ఇక్కడి ప్రజలకు యేసుక్రీస్తు సువార్త బోధిస్తున్నారే. వీరి దీక్ష ప్రశంసనీయమనుకున్నాను. అప్పుడప్పుడు నాకనిపించేది, ఎందుకని వీరప్పుడు ఊరిబయట నిమ్నజాతుల మధ్య ఉండిపోతారు? అది నాకు అర్థం కాలేదు. యేసు అందరికీ ప్రభు అంటూ నిమ్నకులాస్తుల మధ్య ఉండి పనిచేస్తారేమిటి అని అడగాలనిపించేదిగాని ఎవరిని ఆ ప్రశ్న అడగలేదు. సంఘర్షణ. నాలో అనిర్వచనీయమైన సంఘర్షణ మహబూబ్ నగర్లో ఉండగా మొదలైంది. హెచ్.జే. క్రాన్ అనే మిషనరీతో నాకు సన్నిహిత సహవాసం ఉండేది. ఆయన, నేను ప్రతిరోజూ గంటల తరబడి ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకునేవాళ్లం. ఆయనతో నా సంభాషణ నాకు గొప్ప ఆశీర్వాదంగా పరిణమించింది. జటిలమైన థియాలజీ సత్యాలు కరతలామలకం అయ్యాయి. తప్పెవరిది? ఈ సందర్భంలో నేనో మాట చెప్పాలి. బైబిలులో తప్పులు పట్టుకుందామని చదివాను. బైబిలే నన్ను చదివి నాలో తప్పులు పట్టుకున్నది. బైబిలు మామూలు పుస్తకమైతేగా, అది దైవావేశం వల్ల కలిగిన లేఖనం. దేవుని ముఖ నిర్గతమైన మాట జీవప్రదం, ఆధ్యాత్మిక శస్త్రచికిత్సా సాధనం. మిషన్ కాంపౌండు రాజకీయాలు మిషనరీ లందరికీ తెలుగు నేర్పాను. వారిని తెలుగు పరీక్షలకు సిద్ధపరిచాను. వారికి సంభాషణ వ్యాకరణం నేర్పాను. యోహాను సువార్తలోని సారాంశమంతా వారికి నేర్పి వారిచేత మాట్లాడించాను. మిషను కాంపౌండులోనే కాపురమున్నాము. ఆ కాంపౌండులో ఒక మిషనరీ, అతని చుట్టూరా కొన్ని క్రైస్తవ కుటుంబాలు, ఒక బడి, ఒక గుడి, ఆసుపత్రి. మిషనరీ చుట్టూ ఉపగ్రహాలు కొన్ని తిరుగుతూ ఉంటాయి. మిషను కాంపౌండు రాజకీయాలు ఒక పట్టాన ఎవరికీ అంతుపట్టవు. మిషనరీ ఆసరా చూసుకుని కొందరు అధికారం చలాయించటం, ఒకరిమీద ఒకరు మిషనరీకి చాడీలు చెప్పటం, ఇదంతా చూస్తూ ఉంటే నాకంతా అయోమయంగా కనిపించింది. అయినా క్రైస్తవ సందేశం నా హృదయాన్ని ఆకట్టుకుంది. క్రైస్తవులను సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. పరాయి దేశం నుంచి వచ్చిన మిషనరీ ఊరికి దూరంగా ఓ బంగళా కట్టుకుంటాడు. అతడికి పనివారు కావాలి. వంటపని, తోటపని చేయటానికి కొన్ని కుటుంబాలు కాంపౌండులో నివాసమేర్పరుచుకని ఉంటాయి. తరువాత మిషను సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, నర్సులు, డాక్టర్లు అదే కాంపౌండులో కాపురముంటారు. నేను వారి మధ్య కొంతకాలం ఉన్నాను. అధ్యాయం 6. వాక్య పఠనం. పరివర్తన, సైతాను చర్యలు, బేరీజు. వాక్య పఠనం. నారాయణపేటలో కొన్నాళ్ళు కుటుంబంతో ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిలును సునిశితంగా పరిచించాను. ఆలోచిస్తూ ఉన్నాను. ఎన్నో వ్యాఖ్యానాలు చూచాను. బైబిలు సత్యం నన్ను ముద్దాయిగా నిలబెట్టింది. బైబిలు మామూలు పుస్తకం కాదని, అందులో శక్తిభరితమైన సత్యం ఉందని గ్రహించడానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. నారాయణపేటలో క్రాన్ అనే మిషనరీకి తెలుగు నేర్పుతూ ఉన్నాను. ఆ ఊరు ఆర్య సమాజ కేంద్రం. అక్కడ ఉంటూ ఉండగా నాలో అనిర్వచనీయమైన పరివర్తన అంచెలవారీగా వచ్చింది. పరివర్తన. క్రైస్తవుల బలహీనతలను తీవ్రంగా విమర్శించే నాలో వారి పట్ల ప్రేమ, సానుభూతి కలగసాగాయి. గ్రామీణ బోధకులతో గంటల తరబడి గడిపేవాడిని. వారు చెప్పేదంతా ఓపికగా వినేవాడిని. వారికి నాకు గాఢస్నేహం ఏర్పడింది. వారి అమాయకతను, క్రీస్తునందలి ప్రేమను గుర్తించాను. నైతికంగా బలహీనులే అయినా క్రీస్తునీతిని నమ్ముకున్న ఈ ప్రజలపై నాకు ఆదరాభిమానాలు కలగజొచ్చాయి. సైతాను చర్యలు 2-3 సార్లు సైతాను నాలో క్రీస్తు పట్ల లేనిపోని అపోహలు పుట్టించాడు. నేను వెళ్ళిపోయేటట్టు చేశాడు. అయినా మళ్ళీ వచ్చేశాను. నా అంతరాంతరాలలో తీవ్ర సంఘర్షణ మొదలైంది. యేసు ప్రభువులోని అయాస్కాంతపు ఆకర్షణ ఒక చెంప. నా బంధుమిత్రాదులపై మమకారం ఒక చెంప. ఈ విధంగా నాలో ద్వంద్వయుద్ధం మొదలైంది. యేసుక్రీస్తు నన్ను పూర్తిగా కోరుతున్నాడు. నేనాయనకు సంపూర్ణంగా వశమైపోతే నా బంధువులకు దూరమైపోతాను. అటా ఇటా ఎటూ తోచని పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు ఊరి బయటికి వాహ్యాలిగా ఓ గట్టుపైకి ఎక్కివెళ్లాను. ఎంతోసేపు అక్కడే కూర్చుండిపోయాను. తీవ్రంగా తలపోశాను. క్రీస్తును అంగీకరిస్తే వచ్చే నష్టాలు, నిరాకరిస్తే వచ్చే కష్టాలు అంచనా వేసుకున్నాను. బేరీజు. బంధువులు బలగము నన్ను హేళన చేస్తారు. నిమ్నజాతులలో కలిసిపోయానని ఆడిపోసుకుంటారు. వారితో కలిసిపోతే తప్పేమిటి? రాజకీయాలలోనైతే ఇలాంటి త్యాగానికి గొప్ప పేరొస్తుంది. కాని క్రీస్తు విషయంలో ఇది ఒక నిందగా పరిణమిస్తుంది. ఎందరో రాజకీయ నాయకులు నిమ్నజాతులలో తిరిగి గొప్ప నాయకులయ్యారు. కాని క్రీస్తుకోసం ఇది నాకు మోయవలసిన సిలువైంది. అయితే మటుకేం, క్రీస్తుకోసం నిమ్నజాతివాణ్ణే అవుతాను. అందరూ నన్నలాగే విమర్శించనీ, అదే నాకు ఆత్మానందం, ఆత్మశాంతి. అధ్యాయం 7. అంతఃసంఘర్షణ. నాలో నేను మతం కాదు, జీవం సాక్షాత్కారం. అంతఃసంఘర్షణ. సరిగ్గా ఇప్పటికీ 50 సంవత్సరాలు. 1955 సంవత్సరం. ఆ రాత్రి నా జీవితంలో మరుపురానిది. అంతరాంతరాలలో చెప్పసెక్కింకాని వ్యధ మొదలైంది. క్రీస్తుకోసం శిబిరం వెలపలికి వెళ్లి నిందభరించడానికి నా ఆత్మ భయపడుతోంది. గజగజ వణికిపోయాను. నాలోని నవనాడులు కుంగిపోయాయి. పడకలో అటూ ఇటూ పొర్లాడాను. అర్ధరాత్రి భరించరాని శిరోవేదన మొదలైంది. అలాగే కునుకుపట్టింది. అది స్వాప్నిక అవస్థ. నాలోని మనిషితో నేనే తర్కానికి వ్యపక్రమించాను. నాలో నేను, నువ్వు ఏసుకు విద్యార్థివి, శిష్యుడివి కావు, ఎందుకు కానను? జ్ఞాన సముపార్జన చాలదా? చాలదు. శిష్యుడు గురువు కాడిని మోయాలి. శిష్యుడు కావాలంటే అంత వెల చెల్లించాల్సిందేనా? అది నావల్ల కాదు. వెల చెల్లించందే శ్రేష్టమైంది దొరకదు. ఈ విధంగా నేను మనసులోని మనసుతో ఎంతో రభసపడ్డాను. ఎటుపాల్పోవటం లేదు. క్రైస్తవంలో ఆకర్షణీయమైంది ఏదీ లేదు. కాని జాగ్రత్తగా వెతికితే బైబిలులో క్రీస్తు సాక్షాత్కరిస్తాడు. మతపు దిబ్బల్లో క్రీస్తును పూడ్చిపెట్టారు. అందుకే నాబోటివారికి క్రీస్తును వెదకటం ప్రయాస అయిపోయింది. దీనికి బాధ్యులు క్రైస్తవ మతస్థులే అని నేను ఘంటాకంఠంతో చెబుతున్నాను. మతం కాదు జీవం. మనుషులకు మతం కాదు, జీవమివ్వటానికి యేసు వచ్చాడు. నేటి అనుయాయుల్లో మతాలన్నీ మృతకళేబరాలు. క్రీస్తు సజీవుడు, సమకాలీనుడు, మతాతీతుడు. మతప్రమేయం లేని క్రీస్తే నాకు కావాలి. అయనన్నే నేనారాధిస్తాను. అదే ఉత్కంఠ తీవ్రంగా నాలో బయలుదేరింది. ఎలాగైతేనేమి, ప్రభువు కృపను బట్టి చివరికి తీర్మానం చేసుకోగలిగాను. ఏది ఏమైనా సరే యేసు, నువ్వేనా రక్షకుడివి ప్రభువు అంటూ నిర్దిష్టంగా చెప్పేసి లేచాను. ఉలికిపడ్డాను. నా అనుభూతినంతా మళ్ళీ పునర్విమర్శ చేసి చూసుకున్నాను. సాక్షాత్కారం. ఆ మరునాటి రాత్రి నా కంటిపొరలు రాలిపోయినట్టు దర్శనం కలిగింది. ప్రభువు సాక్షాత్కారం పొందాను. గలతీ అర్ధరాత్రి 2:20 నా హృదయ గుహలో మారుమోగింది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాణ్ణి నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఇప్పుడు ఈ శరీరంలో నేను జీవించే జీవితం నన్ను ప్రేమించి నాకోసమై తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారునియందలి విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను. 8 కర్మ విముక్తి, పాప రేఖాగణితం, ఆధ్యాత్మిక జన్మం, బాప్తిస్మం. కర్మ విముక్తి. ఈ వచనం నాకు ఆశీర్వచనమైంది. ఇందులో చావు బతుకుల అంతరార్థం నాకు బయలుపడింది. నేను క్రీస్తునందు ఉన్నాను, ఆయనతో సంయుక్తమయ్యాను. అంచేత ఆయనతో సిలువ వెయ్యబడిన అనుభూతి నాకు ప్రాప్తించింది. పాపిపైన క్రీస్తుతో సంయుక్తం కావటానికి ఆయనను అంగీకరించటం కృప. ఇది నా పాపకర్మకు విముక్తి, నా స్వార్థానికి మరణం. నేను లేను, క్రీస్తు నన్ను ఆక్రమించుకున్నాడు. ఇది నా జీవితం కాదు, క్రీస్తు నాలో ఉండి జీవించే జీవితం. క్రీస్తు నాలోకి వచ్చాడు, పునరుత్థాన జీవితం ప్రసాదించాడు. నేను మైనస్ నేను కాను. నాలోని క్రీస్తు తన జీవితాన్ని నాలో జీవిస్తూ ఉన్నాడు. చరిత్రలోని క్రీస్తు నా అనుభూతిలోకి అవతరించాడు, సిలువ వేయబడి తిరిగి జన్మించాడు. ఈ సత్యాన్ని నేను మననం చేసుకుంటున్న కొద్దీ నామీద నాకే కారుణ్యం కలిగింది. పాపరేఖాగణితం. నాకున్న స్వార్థం మీద అసహ్యం, విద్వేషాలు కలిగాయి. నాలో మంచిదేది కనిపించలేదు. క్రీస్తు నాలోకి వచ్చిన బిందువరకు నాగత జీవితమంతా ఎడతెగని ఒక పాపరేఖ. పాపపు పొడిగింపు. నా 30 సంవత్సరాల జీవితం పాపమే. క్రీస్తులేని నా జీవితభాగమంతా పాపం. అప్పుడు సిలువ సందర్శనం చేసి సిలువమీద క్రీస్తుకు చేతులు జోడించి ప్రథమంగా నమస్కరించాను. ఆధ్యాత్మిక జన్మం 1955 సంవత్సరం సెప్టెంబర్ 26 నా ఆధ్యాత్మిక జన్మదినం. నేను నా తల్లి గర్భవాసన పుట్టినప్పుడు పాపిని. మొదటి పుట్టుక దినం చెప్పే తీర్పు ఇదే. అయితే ఈ రెండో జన్మదినం నా పాప విముక్తిని ప్రచురిస్తుంది. క్రీస్తే నా విమోచకుడు. ఇది విజయం. నాలోని సంఘర్షణ అంతరించింది. నాకు ఇప్పుడు అంతా కొత్త. అదే రోజు హౌనీ క్రాన్ అనే సోదరుడికి టెలిగ్రామ్ ఇచ్చాను. ఆయన వచ్చాడు. నేను క్రీస్తును నమ్ముకున్నాను. హృదయపూర్వకంగా ఆయనను విశ్వసిస్తున్నాను. దీనికి ఇలాంటి పరిణామం వచ్చినా వెనుదిరిగేది లేదు. నాకు బాప్తిస్మం ఇవ్వండి అన్నాను. ఇది అంతా ప్రభూ మహిమే. నిన్ను మేము నీ గురించి ప్రార్థించాము అన్నాడు. బాప్తిస్మం ఎందుకు నీకు బాప్తిస్మం అనడిగాడు. క్రీస్తు నా ఆధ్యాత్మిక భర్త. ఆయన మాట వినాలి, నమ్మి బాప్తిస్మం పొందమన్నాడు. ఆయనతో నా ప్రయాణంలో ఇది మొదటి మజిలి అన్నాను. ఆ రోజు వర్షం భోరున కురుస్తోంది. లెక్క చెయ్యక అనుకున్న సమయానికి కొందరు బోధకులు వెంటరాగా నారాయణపేటలో ఓ పెద్ద బావి వద్ద బాప్తిస్మం దీక్ష తీసుకున్నాను. నాలో ఆత్మ తీవ్రత కలిగింది. క్రీస్తును పూర్తిగా అనుభవించటం కోసం నా హృదయం తహతహ చెందింది. నేను ప్రభువుతో సంయుక్తతాస్థితి పొందాను. అధ్యాయం 9 విశ్వాసఫలితం నా భార్య. విశ్వాసఫలితం. విశ్వాసానికి నాలో సత్వర ఫలితం కలిగింది. ఆత్మ నన్ను క్రీస్తు శరీరంలోకి ప్రవేశపెట్టాడు. ఇది దివ్యానుభూతి. ఆయన వాగ్దానాలు నాలో నెరవేరుతున్నాయి. నూతన జన్మ, పరిశుద్ధాత్మ నాలోకి రావటం, ముద్రించబడటం, పరిశుద్ధాత్మ, బాప్తిస్మం, ఇవన్నీ పరిశుద్ధాత్మ నింపుదలలో సేవకు నన్ను ప్రేరేపించాయి. నా భార్య వరలక్ష్మి విషయం ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. ఆమె కూడా శ్రోత్రియ కుటుంబం నుంచి వచ్చింది. నేను ప్రభువును విశ్వసించిన తరువాత 4 సంవత్సరాలకు గాని ఆమె మనసు మారలేదు. ఎన్నో అభ్యంతరాలు ఆమెలో ముప్పిరిగొని ఉన్నాయి. విగ్రహారాధన సాంప్రదాయపు కటకటాలలోనుంచి వెలికిరావటం అంత సులభం కాదు. కాని దేవుని ఆత్మ ఆమెలో పాపాన్ని గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పుదల కలిగించాడు. యోహాను తెల్లవారుజాము 3:36 ద్వారా ఆమె రక్షణ పొందాను. నాకు వ్యతిరేకంగా ఉన్న తన వైఖరిని మార్చుకొని ప్రభువుకు విధేయత చూపి హైదరాబాదు నగరంలో బాప్తిస్మం తీసుకుని సేవలో నాకు సాటి అయిన సహాయమైంది. వేమము ఎన్నో ప్రాంతాలు పర్యటించాము. మహబూబ్ నగర్లో ఉండి రేడియో సేవ ప్రారంభించాము. నాతో పాటు సేవ చేసింది. ఎందరో హిందూ స్త్రీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపి వారిని క్రీస్తు దగ్గరికి తెచ్చింది. క్రీస్తును బట్టి కలిగిన అనేక కష్టాలలో నాతో నిలిచి నాకు భాగస్వామిగా ఎంతో ఆదరణ చేయుత ఇచ్చింది. ఆమె కోసం దేవునికి సర్వదా కృతజ్ఞుడిని. అధ్యాయం 10 విజయసోపానం, సేవాదర్శనం, యజ్ఞోపవీతం, క్రీస్తు శరీరం. విజయసోపానం. దేవుడు మమ్మల్ని సేవలో విజయం నుండి అత్యధిక విజయానికి తీసుక వెడుతూ వచ్చాడు. పరిస్థితులను బట్టి దేవుని ఆజ్ఞ మేరకు మహబూబ్ నగర్ నుండి కర్నూలుకు, అక్కడి నుండి గుంటూరుకు తరలివచ్చాము. 1969 మహబూబ్ నగర్ కల్వరి సంఘంలో నేను సేవకై అభిషేకించబడ్డాను. సేవాదర్శనం. గుంటూరులో ఉండగా హిందూ సోదరుల మధ్య సేవ చేయడానికి గొప్ప దర్శనం ప్రభూ చూపించాడు. రోమా 9:3 పదేపదే నాకు జ్ఞాపకం రాసాగింది. దేహ సంబంధులైన నా సోదరుల కోసం నేనేం చేయాలి అనే ప్రశ్న ఎదురైంది. నా సమీప బంధువులెందరో క్రీస్తును గురించి అపోహలతో సతమతమవుతున్నారు. నేను క్రీస్తును ప్రైకెత్తుతాను, ఆయనే అనేకులను ఆకర్షించుకుంటాడు అని సేవాదీక్షపూనాను. బ్రాహ్మణ్యం క్రీస్తుకు దూరంగా ఉండిపోటం నాకు ఎముకలు విరిచినంత బాధ కలిగిస్తోంది. ఇంతటి ఆధ్యాత్మిక సంపత్తు క్రీస్తులో ఉంటే లేనిపోని అపోహలతో క్రీస్తును తిరస్కరించడం సబబుకాదు. యజ్ఞోపవీతం. నేను యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించిన రోజున ఈ పద్యం నా డైరీలో రాసుకున్నాను. అదే రోజున జెందెం తీసివేశాను. ఉపనయనం రోజున నేర్చుకున్న సంధ్యావందనానికి స్వస్తి చెప్పాను. క్రీస్తు శరీరం. నాదు యజ్ఞోపవీతమే, నీదు శిలువ, ఆత్మ విప్లవ గీత మనర్గళంబు, నాకు సంధ్యాస్తుతి వందనంబు దేవా. ఇప్పుడు నాకు 77 సంవత్సరాల వయసు వచ్చింది. నా జీవితంలో మొదటి 30 సంవత్సరాలు క్రీస్తుపూర్వం, రెండో భాగం మా కుటుంబంలో క్రీస్తు శకం నాతోనే మొదలైందనిపిస్తుంది. ఒకసారి మా బంధువుల్లో ఒకాయన, "ఓరే, హిందూమతం ఎందుకురా వదిలావు? అందులో ఏదైనా లోపం ఉందనుకుంటే నీకు చేతనైతే సంస్కరించి మార్చు." దానికి జవాబు, "నేను మార్పుగలిగింది నాకెందుకు? నన్ను మార్చే క్రీస్తు నాకు కావాలి." అధ్యాయం 11. రేడియో సేవ, సేవ ఫలితం, బైబిల్ అనువాదం. రేడియో సేవ. ఆత్మనింపుదల. పదే పదే నా సేవా జీవితంలో నాకు విజయపరంపరలను చేకూర్చింది. 15 సంవత్సరాలు నేను రేడియోలో అవిరళా కృషి చేసి సువార్త ప్రకటించాను. పరలోకం రానురాను బహు సమీపమనిపిస్తోంది. ఎన్నో పాటలు రాశాను. ఆదికాండం మొదలుకని ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా విడవకుండా దేవుని సంకల్పం ఉన్నదని ఉన్నట్టు బోధించాను. దూషణభూషణ తిరస్కారాదులను ప్రజల వద్ద నుండి పొందాను. కొన్నింటిని నేనున్నదు సరకు చేయలేదు. ఎన్నెన్నో ప్రాంతాలు పర్యటించాను. కొన్నిచోట్ల అవమానానికి గురయ్యాను. క్రీస్తు పాదాల చెంత నిరాడంబరంగా జీవించటం నేర్చుకుంటున్నాను. ఇహలోకంలో యేసు తప్ప నాకేమీ అక్కర్లేదు. ఆకాశంలో ఆయన తప్ప మరెవరున్నారు? యుద్ధరంగంలో పోరాడి ప్రభువిచ్చిన బలాన్ని బలహీనతలో బయలుపరచడానికి ప్రయత్నించాను. సేవ ఫలితం. దేవుడు మా సేవను ఎంతగానో ఆశీర్వదించాడు. మా అక్కగారు తన జీవిత చరమదశలో ప్రభువుకు నమస్కరించి పరమపదించింది. మా బంధువుల రక్షణ కోసం అహర్నిశలు పట్టువిడువక ప్రార్థిస్తున్నాము. దేవుని కృప మా పట్ల ఎంతగానో విస్తరించింది. రేడియో సేవకు ప్రతిస్పందనగా గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలలో కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. మిషనరీల సాహచర్యంలో ఆధ్యాత్మిక, మానసిక తృప్తి పొందాను. కాని కొందరు మిషనరీల వల్ల చివరి దినాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. మొదటనుంచి పాశ్చాత్య ద్రవ్యాన్ని ఉచ్చస్థంగా భావించాను. అదే దీక్ష తుది వరకు దేవుని కృపచేత కొనసాగింది. అన్ని క్రైస్తవ శాఖలతో అరమరికలు లేకుండా ప్రేమపూర్వకమైన సహవాసం అనుభవించాను. క్రైస్తవ ప్రేమను ఎంతో ఎక్కువగా చవిచూచాను. ఇప్పుడు నా వయస్సు 77 ఏండ్లు. దేవుని కృపను పుణికిపుచ్చుకున్న నిండుదానం నాలో ఉంది. బైబిలనువాదం. లివింగ్ బైబిలు, వారి ఆధ్వర్యంలో పరిశుద్ధ బైబిలు అనువాదానికి దేవుడు నన్ను సాధనంగా వినియోగించుకున్నాడు. ప్రస్తుతం న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ అనువాదంలో నిమగ్నమై ఉన్నాను. ఈ మహోద్యమంలో నేను ఒక భాగం కావటం ప్రభువు కృపావిశేషమే. దేవుడు ఏ విషయంలోనూ నాకు తక్కువ చేయలేదు. గుంటూరు పట్టణంలో, నా స్వంత జిల్లా కేంద్రంలో, దేవుడు తన సేవలో మమ్మల్నెంతో హెచ్చించాడు. ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని ఉంది. కాని దేవుడు మమ్మల్ని తన సేవలో గుంటూరులో ఎంతో హెచ్చించాడు. ఎందరెందరికో బాప్తిస్మ్యమిచ్చాను, పెండ్లిండ్లు చేయించాను. కర్మాలలో ఉండగా మేము పొందిన అనుభవాలు మరుపురానివి. దావీదురాజు తాను మొదట పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకున్నట్లు, నేను అప్పుడు పోగొట్టుకున్న నా బంధువుల్ని తిరిగి సంపాదించుకునే దశాబ్దంలో ఇప్పుడున్నాను. దేవునికి స్తోత్రం. అధ్యాయం 12. ఉత్తరాల సేవ, రచన, పరిచర్య, అపజయాలు, పూర్వాశ్రమం, బైబిలు, వచనాలు. ఉత్తరాల సేవ. నా స్వహస్తంతో కొన్ని వేల ఉత్తరాలు రాశాను, రాస్తున్నాను. సమస్యాత్మకమైన పరిస్థితిలో కొందరు దాపరికం లేకుండా నాకు తమ హృదయాలు కుమ్మరించుకుంటూ రాసిన ఉత్తరాలున్నాయి. ప్రార్థించి వారికి నేను రాసిన ఉత్తరాలు ఆత్మశాంతికి, స్థిరతకు బాసట అయ్యాయి. ఒక హెడ్మాస్టర్ గారు నేను రాసిన ఉత్తరాలు బైండు చేయించుకని పదే పదే చదువుకుంటూ జీవితంలో చిట్టచివరి ఘడియల్లో ప్రభువును అంగీకరించారు. కొందరిని ఆత్మహత్య ప్రయత్నం నుంచి ఈ ఉత్తరాలు తప్పించాయి. దేవునికి స్తోత్రం. రచన, పరిచర్య. స్పందన మాసపత్రిక ప్రస్తుతం ఉన్న క్రైస్తవ పత్రికల్లో తలమానికమైంది. అనేక వేల సర్క్యులేషన్ కలిగిన పత్రిక. దేవుడెంతో ఆశీర్వదించాడు. ప్రతినెలా పత్రిక కోసం పాఠకులు తహతహ చెందుతూ ఎదురుచూస్తుంటారు. పత్రికా పరిచర్యను నా ఆధ్యాత్మిక కుమారుడు దేవసహాయం కొనసాగిస్తున్నాడు. గ్రంథరచనలోనూ గేయరచనలోనూ ప్రభువు నన్నెంతో ఆశీర్వదించాడు. నేను ప్రభువు ప్రేరణలో రాసిన పాటలు అశేష తెలుగు ప్రజల మధ్య విశేషాదరణ మన్నన పొందాయి. అనేక గ్రంథాలు రాశాను, అవన్నీ ప్రచురించటం జరిగింది. ఈ సేవా విధానాలన్నిటిలో నాకు తోడ్పడిన సోదరీ సోదరులెందరో ఉన్నారు. విశేషించి నా సతీమణి ఇచ్చిన ప్రోత్సాహం మాటల్లో చెప్పతరం కాదు. నెలకు 25 రోజులు సేవా పర్యటనల్లో ఉన్నా ఆమె ఎంతో ఓర్పుతో కుటుంబాన్ని నిర్వహించింది. కేసెట్లు ఎన్నో వెలువరించాము. ప్రస్తుతం ప్రసంగాలు, పాటలు కేసెట్లు విడుదల చేయాలని ప్రార్థిస్తున్నాము. అపజయాలు, నా జీవితంలో ఎన్నెన్నో అపజయాలు కూడా చూచాను. నాకున్న బలహీనతలు నన్ను ప్రేమించేవారికి తెలుసు. వారినడిగి తెలుసుకోండి. అయితే వారు మీకు చెబుతారో చెప్పరో, సులభంగా మోసగించబడటం నా బలహీనత. ప్రతిచోటికి వెళ్లాలనే విశేషాసక్తితో చాలాచోట్లకు వెళ్లలేకపోయాను. ప్రభువును ప్రేమించని వారిపట్ల కఠినంగా ప్రవర్తించి అపార్థాలకు గురి అయ్యాను. లౌకిక విధానాలు తెలియక కొందరికి గర్విష్టిగా కనబడ్డాను. అయితే నామనస్సెరిగిన ప్రియులు ఎంతెందరో ఉన్నారు. వారికి నా కృతజ్ఞతలు. ఫిబ్రవరి 29 నా జన్మదిన సందర్భంలో మాసిలామణిగారిచ్చిన సందేశం మరిచిపోలేను. క్రీస్తునందు ఈయన తన అదృస్సు పోగొట్టుకున్నాడు. తన పూర్వకులమేదో ఎక్కడా అవసరమైతే తప్ప ఎప్పుడో ప్రస్తావించలేదు. రాయటానికి కూర్చుంటే ఎత్తిన కలం దించరు. తనేమి ఉన్నాడో ఇతరులు ఉయ్యేట్టు గ్రహించలేరు. జాగ్రత్తగా పరిశీలిస్తేనేగాని ఈయన అర్థం కాదు. ఆయన నన్ను బాగా ఎరిగిన మంచి సోదరులు. అలాగే ఇప్పుడున్న క్రైస్తవ నాయకులందరూ నన్నెంతో ప్రేమిస్తారు. పూర్వాశ్రమం. మొదట నేను మెనోనైటు సోదర సంఘంలో సేవకుడు అభిషేకించబడ్డాను. అయితే సంఘపరిధి దాటి నా సేవ బయటికి ప్రసరించింది. నాకు బాప్తిస్మ్యమిచ్చిన మిషనరీ HG క్రాన్ ప్రభువునందు నిద్రిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మిస్ ఎడిగర్ అనే మిషనరీ సోదరి మా గురించి ఎంతో ప్రయాసపడిన ప్రియబాంధవి. ఆమె కూడా ప్రభువునందు నిద్రించింది. రెవ పీవీ బ్లాటర్స్ నా సేవాభిషేక కార్యక్రమం నిర్వహించిన సోదరుడు. ఆయన కూడా ఇప్పుడు ప్రభువు వద్ద ఉన్నారు. వివిధ అనుభవాల తోరణాలు నా జీవిత ప్రాంగణంలో వేలాడుతున్నాయి. బైబిలు వచనాలు నన్ను విప్లవాత్మకంగా మార్చుస్తూ వచ్చిన బైబిలు వచనాలు 4. రోమా తెల్లవారుజాము 3:23 ఉదయం 6:23 యాకోబు అర్ధరాత్రి 1:12 ప్రకటన తెల్లవారుజాము 3:20 దేవుడు అగ్ని నుండి తీసిన కొరివిని నేను. నేనేమో ఉన్నానో అది దేవుని కృప మాత్రమే. ఇది నా క్షుద్ర సాక్ష్యం. త్వరలో మరిన్ని వివరాలతో నా జీవితయాత్రను పుస్తక రూపంలో వెలువరిస్తాను. అధ్యాయం 13 నూతన ప్రచురణకు కొనసాగింపు. ఆశీర్వాదం. ఆధ్యాత్మిక కుటుంబం. సేవలో నా ఆశ. నూతన ప్రచురణకు కొనసాగింపు. ఆశీర్వాదం. ప్రస్తుతం డిసెంబర్ 2005. నా వయస్సు 77 సంవత్సరాలు. దేవుడు మమ్మల్ని వృద్ధ దంపతులుగా ఆశీర్వదించాడు. గత 3 సంవత్సరాలు మాకు కలిగిన అనుభవాలు ఎంతో వైవిధ్యం ఉంది. పిల్లలందరూ పెద్దవాళ్లైపోయారు. వారి సంసారాలు వారికున్నాయి. మేము ఒంటరిగా లేము. ప్రభువు మాతో ఉన్నాడు. ఎన్నో విజయాలు, అపజయాలు కలిగాయి. ఆరోగ్యం భౌతికంగా క్షీణించింది. ప్రభువు తన బలాధిక్యం కనపరుచుకుంటున్నాడు. అయితే 7 సంవత్సరాల కిందట విశ్వాసవాణి వాక్యపరిచర్యలో దేవుడు ఘన విజయం ప్రసాదించాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మరోసారి రికార్డు చేయటం జరిగింది. సేవకు ఎట్టి ఆటంకమూ కలుగకుండా ప్రభువు నడిపించాడు. గల్ఫ్ దేశాలకు, అమెరికాకు వెళ్ళివచ్చాము. ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు అన్ని జిల్లా కేంద్రాలను దర్శించి సువార్త ప్రకటించాను. అద్భుతమైన ఫలితాలిచ్చాడు దేవుడు. ఈ మధ్య నవంబర్ 2005 శ్రీమతి ఆరార్య గారికి పెద్ద ఆపరేషను జరిగింది. ప్రాణాపాయ స్థితి నుండి ప్రభువు కాపాడాడు. ఆసుప్రతి బిల్లు 2 లక్షలకు పైగా అయింది. దేవుడు మేమనుకుని విధంగా ఆదుకుని మమ్మును ఆశ్చర్యపరిచాడు. ఎందరో ప్రార్థన చేశారు. ప్రార్థనలు వినేదేవుణ్ణి బట్టి మేము అంతగానో అతిశయపడుతున్నాము. ఆధ్యాత్మిక కుటుంబం. ఆంధ్రప్రదేశ్లో మా ఆధ్యాత్మిక కుటుంబం విస్తృతమైంది. మా ఆధ్యాత్మిక కుమారుడు దేవసహాయం మాకెంతో ఆదరణ. చేయుత నిచ్చాడు. దేవుడు నాతో నేరుగా అనేక అంశాలు మాట్లాడుతున్నాడు. వాటిని చిన్న చిన్న పుస్తకాలుగా వెలువరించాలని మా దర్శనిచ్చి దీక్ష. మా బంధువులను గురించిన భారం మా హృదయాలలో అధికమవుతున్నది. పాటలెన్నో రాయటానికి దేవుడు కృపాబలమిచ్చాడు. కేసెట్లు, సీడీలు రికార్డు అవుతున్నాయి. దేవునికి స్తోత్రాలు. సైతానీయ దుష్టశక్తుల నుండి దేవుడు మమ్మల్ని అనుక్షణము కాపాడుతున్నాడు. ఎందైనా వెన్నెలైనా సర్వకాల సర్వావస్థలో ఆయన మమ్మల్ని కాపాడే దేవుడు. మాకు 4 పిల్లలు. విజయ, పుష్పిరాజ్, జ్యోత్స్న, ప్రసన్న అందరికీ వివాహాలైపోయాయి. వివిధ ఉద్యోగాలలో స్థిరపడిపోయారు. మాకిప్పుడు 4 మనుమలు. 2 మనుమరాండ్రు, 1 మునిమనుమడు కూడా. ఇదంతా వెనక్కు చూచుకుంటే దేవుని కృప బాహుళ్యమనిపిస్తుంది. సేవలో నా ఆశ. నేను మహిమ పిలుపు వచ్చేలోగా పుష్కలంగా సందేశాలు, ప్రసంగాలు కేసెట్ల రూపంలో, పుస్తకాల రూపంలో విడిచి వెళ్లాలని ఆశిస్తున్నాను. మా గురించి విజ్ఞాపన ప్రార్థనలు చేయండి. శ్రీమతి మూర్తిగారితో కలిసి మీకు శుభములు చెబుతున్నాము. ప్రభువుయేసులో నా ప్రేమతో మీ ఆరార్యమూర్తి. అధ్యాయం 14. శ్రీమతి ఆరార్య గారి రక్షణ సాక్ష్యం. పుట్టుపూర్వోత్తరాలు. నా పేరు వరలక్ష్మి. మా పుట్టిల్లు గుంటూరు. నేను పుట్టింది నిష్టగల బ్రాహ్మణ కుటుంబం. నా 15వ ఏట ఆరార్యమూర్తిగారితో నాకు పెండ్లి అయ్యింది. వివాహం కాగానే వారితో కాపురానికి మహబూబ్నగర్ వెళ్లాను. మావారు అక్కడ హైస్కూళ్లలో పనిచేస్తూ తీరిక సమయంలో మిషనరీలకు తెలుగు భాష నేర్పుతూ ఉండేవారు. నేను విగ్రహారాధనలో సతమతమయ్యేదానిని. వ్రతాలు, నోములు, వ్రతవాసాలు, పూజ పునస్కారాలు మా అమ్మ నాకు చిన్నప్పటినుంచి నేర్పింది. ఆయన నా భర్త కాబట్టి హైందవ స్త్రీగా నా ధర్మం నెరవేర్చుకొనేందుకు ప్రయత్నించాను. ప్రతిరోజూ నానా దేవళ్లకు మొక్కుకునేదాన్ని. తెల్లదొరల దగ్గరికి ఎక్కువగా వెడతారు. కొంపదీసి తమ మతంతో కలుపుకుంటారేమో అని. అలాంటిది జరగకూడదని ముక్కోటి దేవతలకు మొక్కేదాన్ని. పండుగలను పట్టుదలగా పాటించేదాన్ని. మూర్తిగారు ఏదో ఉదాసీనంగా చూడటం నేను గమనిస్తూ ఉన్నాను. అంచేత నా మతనిష్ట ఇంకా వృద్ధతమైంది. మేము నారాయణపేటలో కాపురం పెట్టాక నా దగ్గరికి అదపదడపా బైబిలు విషయాలు మాట్లాడటానికి వారు వీరు వచ్చినా నేను చోటు పెట్టేదాన్ని కాదు. విగ్రహారాధనలో నాకు తాత్కాలికమైన తృప్తి కలిగేది. మా అమ్మాయి విజయ ఎక్కువ కాలం అమ్మమ్మ దగ్గరే పెరిగింది. తరువాత మాకు పృథ్వీరాజు అనే కుమారుడు కలిగాడు. ఆనాటి సంఘటన నేనెన్నడూ మరువలేను. 1962 సంవత్సరం నవంబర్ నెల. మూర్తిగారు సంఘటబాదులో మిషనరీలకు తెలుగు నేర్పుతూ ఉండేవారు. సంఘర్షణ ఆరోజు ఆదివారం. అది మిషన్ కాంపౌండు. అందరు స్త్రీలు గుడికి వెడుతున్నారు. నేను కిటికీలోనించి చూచాను. అందరూ పిల్లలతో చర్చికి వెడుతున్నారు. నాకు వంట్లో సుస్థిగా ఉంది. జ్వరం వచ్చినట్లుగా ఉంది. మూర్తిగారు ఊళ్ళో లేరు. నాకెందుకో గుడికి వెళ్లాలని బుద్ధి పుట్టింది. వెంటనే సిద్ధమయ్యాను. పిల్లవాడిని చంకనేసుకుని గుడికి వెళ్లాను. ఆ రోజున బోధకుడు జీవితం తరువాత విషయాన్ని గురించి, తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. నాకు భయం వేసింది. యేసుక్రీస్తును తిరస్కరించటమంటే పరలోకాన్ని తిరస్కరించటమే అని, నరకానికి స్వాగతం పలకటమేనని ఆయన బోధించాడు. వాక్యం మాట్లాడింది. ఆ ప్రబోధములోని ప్రతి మాట నన్నే ఉద్దేశించి నొక్కి వక్కాణించినట్లయింది. అందరూ వెళ్ళిపోయాక నేను అక్కడే కూలబడ్డాను. ఎవరో ఒక స్త్రీ నాకు సాయం చేసి ఇంటికి చేర్చింది. పడుకున్నాను. నిద్ర పట్టలేదు. అక్కడే క్రొత్త నిబంధన ఉంటే అది తీసుకని తెరిచాను. యోహాను తెల్లవారుజాము 3:36 నా దృష్టిని ఆకర్షించింది. కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి ఉంటుంది. ఆత్మవిచారణ. ఈ వచనం నా అంతరాత్మలో ఘోషరేకెత్తించింది. నేను ఆయనకు విధేయురాలిని కాలేదు. అంచేత నాకు జీవం లేదు. పైగా దేవుని వృగత రోజురోజుకు నేను పెరబెట్టుకుంటున్నాను అనిపించింది. భయంతో నా గుండెలు విసిపోయాయి. ప్రభా, నన్ను క్షమించు. నేనిప్పుడే నిన్నే నా స్వకీయ రక్షకునిగా అంగీకరిస్తున్నాను అని కన్నీటితో వేడుకున్నాను. మాట తప్పని దేవుడు నా హృదయంలోనికి వచ్చాడు. ఆయనకు హృదయద్వారం తెరిచాను. ఆయన పిలుపు విన్నాను. ఆయన నన్ను క్షమించాడు. ఆయన తన హస్తంతో ఆ గత పాపాలను కడిగివేశాడు. రక్షణానుభూతి. నా భర్త ఇంటికి రాగానే ఆయనకు ఈ విషయం సవిస్తరంగా చెప్పాను. ఆయన సంతోషానికి మేరలేదు. హైదరాబాదు బేతేలు సోదర సంఘంలో బాప్తిస్మం తీసుకున్నాను. తదాదిగా సేవలో నా భర్తతో సహకరిస్తూ అనేక స్థలాలకు వెళ్లి సాక్ష్యమిచ్చాను. స్త్రీల మధ్య దేవుడు నన్ను తన సాధనంగా వాడుకున్నాడు. మాకు దేవుడు 4 సంతానం అనుగ్రహించాడు. మా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అయితే రక్షించబడిన మనలను ఇంకా ఎక్కువ ప్రేమించి ఇతరులను ఆయన పక్షాన ప్రేమించటానికి మనలను తన రాయబారులుగా ఈ లోకంలో ఉంచాడు. మా బంధువుల రక్షణ భారం మామీద ఉంది. మా గురించి ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. మైనస్.